జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.
మిమ్మల్ని అడుగుతున్నాను, వేడుకుంటున్నాను, మీ భావాల ప్రకారంగా ఏం చేస్తున్నారో, చేయడం లేదో అన్న దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టమని అందరూ చేస్తున్నది చూసి మీరు అదే చేయకండి. మీ మనసుని అనుసరించి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడండి. ఇక్కడ కొన్ని వస్తువులున్నాయి. ఈ సందేశం అంతటా ఉంటాయి, ఎందుకంటే బావులను పూడ్చివేయట గురించి బోధిస్తున్నాను. ముందుగా మీకు అందులో అర్థం ఉన్నట్లు అనిపించదు, కానీ ఇలా చెప్తాను. గతంలో పాత నిబంధనలో ఇస్రాయేలీల శత్రువులు వారికి వ్యతిరేకంగా ఎలా యుద్ధం చేసేవారంటే, వాళ్ళు వచ్చి వారి బావుల్లో రాళ్ళు వేసేవారు, వేసి పూడ్చివేసేవారు వాళ్లకు నీళ్లు దొరకకుండా. బైబిల్ చెప్తుంది, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. ఏది ఏమైనా మీ బావి పూడిపోవచ్చును. అలాగైతే అసలేమీ కాకుండా దాని నుంచి ఏ మంచిని పొందలేము. అది ఉండవచ్చును, కానీ అది మీలోంచి బయటకు రాలేదు. నిజంగా వేరే ఎవరికైనా ఏ మంచి అయినా చేయగలిగేలా, కనుక మీరు మంచిగా ఊహించుకోవాల్సి ఉంటుంది. ఇది చివరి నిమిషంలో జరిగింది. మ్యాట్ దీన్ని అంతటినీ నా కోసం ఒకటిన్నర రోజులో చేశారు. ఇది ఒక బావి, అసలైతే ఇది ఒక చెత్త డబ్బా. ఇక ఈ రాళ్ళు, ఈ రోజు నేను బోధించబోయే విషయాలు ఇవే అవుతాయి, కనీసం చాలా వరకు. అయితే ఒక నిమిషం ఊహించుకోండి, మనం ఇది క్రింద ఇక్కడ మీ ఆత్మ మనిషి అనుకుందాం, కనుక మనం అలా అనుకుందాం. చూడండి, మనం దాన్ని ఆత్మీకంగా ఉండనిద్దాం, ఎందుకంటే ఆయనే లోతైన ఆత్మ అనేది మన లోపల లోతైన భాగం. అక్కడే మంచి విషయాలన్నీ ఉంటాయి. చూడండి, అంటే వావ్, మీరు తిరిగి జన్మించినప్పుడు ప్రతి దేవునికున్న ప్రతి మంచిది మీ లోపలకు డౌన్లోడ్ అవుతుంది. మీ లోపల ఆత్మ ఫలము ఉన్నట్లుగానే మీలో ప్రేమ మీలో ఉంది. మీ ఆత్మలో మీరు జీవముతో నిండున్నారు. అయితే డీల్ చేయడానికి ప్రాణం ఉంది. అందుకని మన ప్రాణము, మీరు అనవచ్చును అది మన ఆత్మ మరియు లోకానికి మధ్యనున్నదని. దేవుడు మన లోపల పెట్టిన మంచివన్నీ మన నుంచి బయటకు రావాలంటాడు ప్రజలను ఆశీర్వదించడానికి. అంటే చర్చికి వెళ్ళి ఇలా అండం మంచిది, దేవునికి స్తుతులు, అయితే ప్రజలు మీ ద్వారా యేసును గాని చూడలేకుంటే అప్పుడు మీరెవరికి ఏ మేలు చేయడం లేదు. దేవుడు మనల్ని కేవలం రక్షించాలనుకుంటే మనం ఎవరిని ప్రభావితం చేయకుండా, అప్పుడు కేవలం రక్షణ పొంది ఉండేవాళ్ళం, పరమునకు తీసుకుని వెళ్ళేవాడి పూర్తి విషయంతో గందరగోళం చేయకుండేలా. అయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక సంకల్పం కొరకున్నారు. అది అర్థమవుతుందా? మీకో సంకల్పం ఉంది, అదే మీ వెలుగుని ప్రకాశింపచేయడం, పరిశుద్ధాత్మతో కలిసి పనిచేయడం. తిరిగి జన్మించినప్పటి నుంచి మీరు ఈ భూమిని వదిలి వెళ్ళిపోయి గృహంలో దేవునితో ఉండేంత వరకు పరిశుద్ధాత్మతో కలిసి పనిచేయాలి. మీ ప్రాణాన్ని స్వస్థపరుస్తూ బాగు చేయనివ్వాలి. మీ లోపల ఉన్న మంచివన్నీ మీ ప్రాణము ద్వారా, అది మీ మనస్సు, మీ చిత్తము మరియు మీ భావాలు బయటకు రావాలి, లోకం వాటిని చూడగలిగేలా. మీరు ఎవరికి చెప్పక్కర్లేదు కూడా రక్షణ పొందారని. వాళ్ళు అడగాలి, మీలో అంత మార్పు దేనివల్ల అని. ఆమేన్. కనుక శత్రువు వాళ్ళు ఇస్రాయేలీల బావులను పూడ్చివేస్తున్నట్లుగా అపవాది మన బావిని మూసివేయడానికి పనిచేస్తాడు. వాళ్ళు వారి బావుల్లోనికి మట్టిని వేశారు, సరిగ్గా అదే అపవాది మనకు చేయడానికి ట్రై చేస్తాడు, మన లోపల మట్టి వేయడానికి ట్రై చేస్తాడు. అది లోకాన్ని లోకానుసారమైన విధానాలకు ప్రతినిధిత్వం చేస్తుంది. కనుక మనం వెళ్ళే మార్గం అటువైపే. నేను మీకు ఆ చిన్న పునాదిని ఇవ్వాలనుకున్నాను, మీరు తప్పిపోకుండా ప్రవహించనిచ్చేలా. మీ కడుపులో నుండి జీవజల నదులు పారేలా ఆశ్చర్యం. ఇక్కడున్న వారిలో ఎంతమంది అలాగే టీవీని చూస్తున్నవారు, మీరు ఎండిపోయినట్లు ఫీల్ అవుతున్నారు. అంతేకాదు, అక్కడ కేవలం ఏదో లోపం ఉంది, నా జీవితంలో మంచిదేది ప్రవహించడం లేదన్నట్లుగా. తెలుసా, మంచిగా పారుతుంటే ప్రతిదీ సరళంగా అయిపోతుందని. అదంతా చూడండి, నేను ఈరోజు ఇక్కడ మంచి ప్రవాహంలో ఉన్నాను, సౌకర్యంగా అనిపిస్తుంది, ఈజీగా ఉన్నట్లు, సందేశం కొరకు కష్టపడడం లేదు. కానీ దానిలో భాగం నా ప్రాణం నుంచి మురికిని రాళ్లను బయటకు తీసేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు, నేను గాని ఇక్కడ పైకి నా మనసులో క్షమాపణలేమితో వస్తే దేవుడు నా మనసులో ఉంచిన మంచి మాటలు మీకు చెప్పడానికి నేను వాటిని చెప్పవచ్చును, కానీ అవి దేవుని అభిషేకం చేత కప్పబడి రావు. అభిషేకం లేకుండా మీరు వింటారు, కానీ అవి ఏ ప్రభావం చూపవు. తెలుసా ఆసక్తికరం ఎలా, ఇద్దరు రెండు వేర్వేరు పరిచర్యలు ఒకే సందేశాన్ని బోధించిన వారిలో ఒకరు దాని నుంచి ఏమీ పొందరు, మరొకరు మీ జీవితాన్నే మార్చేవారుగా అవుతారు. అందుకని అది కేవలం మాటలే కాదు, ఆ బోధకుని మీద ఉన్న అభిషేకమే నిజంగా మీ మనస్సులో మార్పుని తీసుకువస్తుంది. అభిషేకం అనేది నిజమే దేవుని వరము. బహుశా ఇలా అండం మంచిదేమో, మీరు దీన్ని సరైన విధానాల్లో అర్థం చేసుకోండి, దానికో వెల చెల్లించాలి. లోకం నివసించే విధంగా మనం నివసించే అవకాశం మనకు లేదు. దాని గురించి ఉత్సాహపడినందుకు సంతోషం. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండు. ఇప్పుడు దాని అర్థం మనం మిగతా వారి కంటే మెరుగైన వారిలా ప్రవర్తించడమో, ఎవరిని ముట్టుకోమనో లేక మాట్లాడమనో లేక అవిశ్వాసతో కలిసి ఏమైనా తినమనో కాదు. కానీ నేను దాన్ని వివరించే విధానం మనం అవిశ్వాసంతో ఉండాలి. ఎందుకంటే మనం వారి నుంచి దాక్కొని మన క్రిస్టియన్ గ్రూప్తోనే ఉంటే వారిలో ఎవరిని ప్రభావితం చేయలేము. అయితే వారిని ప్రభావితం చేస్తున్నామని నిశ్చయించుకోవాలి, వాళ్ళు మనల్ని బాధించకుండా. ఆమేన్. సరే, యోహాను 7:37-38, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పిగొన్న ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను, నా యందు విశ్వాసము ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. అది వారిలో ఉంది, అది వారిలో ఉంది. అయితే అది వారి నుంచి బయటకు ప్రవహించాలి. కనుక ఒక ప్రశ్న అడుగుతాను, మీ నుంచి ఏం ప్రవహిస్తుంది? సజీవమైనదా లేక మృతమైందా? తెలుసా, గత వారం నేను దేవునిచే 2 దండించబడ్డాను, 1.5 వారంలో. నిజంగా అది నాకు నచ్చింది. నేను తప్పులు చేస్తున్నప్పుడు దేవుడు నాకు అది చూపిస్తుంటే ఇష్టం. అది నా గురించి నేను చెడుగా ఫీల్ అయ్యేలా చేయదు. నేను నిజంగా అర్థం చేసుకోగలను ఆయన దండన ఆయన ప్రేమకు నిదర్శనమని. నన్ను ఆయన నా జీవితంలోని సమస్యలు మరియు గందరగోళాలు నాకు తెలియకుండా ఒంటరిగా వదిలివేయినందుకు కృతజ్ఞతలు. అందుకని మీ జీవితంలో తప్పైనది ఏదైనా దేవుడు మీకు చూపించినప్పుడు మీరు గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లేదు. ఆయనతో మీరు ఒప్పుకొని దాన్ని చూపినందుకు కృతజ్ఞతలు చెప్పాలి. దాన్ని మార్చడానికి సహాయం చేయమని అడగండి. ఆయన లేకుండా మీరు మార్చలేరు. ఆమేన్. మీరు మళ్ళీ క్రింద పడిపోతే లేచి మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ పడిపోతే లేచి మళ్ళీ ట్రై చేయండి. దేవుడు మీ మనసు యొక్క నిజాయితీని చూస్తుండగా సహాయం చేస్తాడు. కనుక నేను క్లిష్టంగా అయినప్పుడు ప్రజలను గురించి ఆ విధంగా మాట్లాడినప్పుడు దేవునిచే శిక్షించబడ్డాను. అందరికీ కాదు, కానీ చూడండి, మనకు మన ప్రత్యేకమైన వారు ఉంటారు, వారిని మనం ఒకళ్ళ బయటకు వెళ్ళగక్కుతాం. కనుక నేను అలా కొంచెం ఎక్కువగా చేశాను. తెలుసా, మీరా సంభాషణలోకి దిగిపోగలరు. మీరు కావాలని అక్కడికి వెళ్ళకపోవచ్చునో, కానీ వాటిలోనికి దిగిపోగలరు. అందుకని నేనది అంగీకరించి కొన్ని మంచి మార్పులను చేసుకున్నాను. ఆ తర్వాత 2 మళ్ళీ దేవుని చేతికి చిక్కిపోయి అసహనంగా ఉండడం గురించి అదేలాంటి ఓ యేసు. ఎందుకంటే అది ఎప్పుడు ఎలా ఉండేదంటే బహుశా నా 1 లోపం. నేను ప్రజలు వేగంగా కదలాలి అని అనుకుంటాను. అంటే ఇతరుల గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలని అనుకునేవారిని. సహించలేను. మీరెప్పుడు వారి కోసం వెయిట్ చేస్తుంటారు? అసహనంగా నేనైతే దేవునితో కూడా నేనంత అసహనంగా ఉండను, ఎందుకంటే ఆయన సమయం సరైందని తెలుసుకున్నాను. అయితే అది ప్రజలే. ఎంతమందికి తెలుసు మనం మంచిగా చేయగలమని ప్రజలు లేకుంటే? జాన్ ఆర్ట్బర్గ్ ఒక పుస్తకం రాశారు, పేరు మీరు నాలా ఎక్కువగా ఉంటే మిమ్మల్ని మరింతగా ఇష్టపడతాను. ప్రజలతో మనం సహనంగా ఉండాలని దేవుడు అంటాడు. వారి లోపాలతోనూ మరి బలహీనలతోనూ మనందరికీ మన సొంత హింసించే లోపాలు లోడు ఉంటుందని, ఇతరులు వారితో డీల్ చేయాలన్నది గుర్తుంచుకొని విషయాలతో చూడండి, నేను అసహనమైపోతాను. నిన్నటిలా నేను అప్పుడే నేను వ్రాసిన ఒక బుక్ మీద పెద్ద ఎడిట్ ముగించడానికి ఇంకా ఒక అధ్యాయమే ఉంది. అప్పుడే మా ఎడిటర్ కల్పించుకున్నారు, అలాగే మా పబ్లిషర్, తర్వాత నేను, వాళ్ళు దాన్ని చూసి వాళ్ళ కమెంట్లు ఇచ్చారు. నేను అవన్నీ కలిపి చూస్తున్నా, ఇదే ఫైనల్ అవుతుంది. మొత్తం 25 చాప్టర్స్, అప్పుడే 24 ముగించాను. అప్పుడు కొంచెం సేపు ఆగాల్సి వచ్చింది, మా ఇంటికి ఎవరో వస్తున్నందున. నేను తిరిగి వెళ్ళినప్పుడు నేను చేసిన మార్పులన్నీ పోయాయి. ఇప్పుడు మీకు తెలుసా, అది మిమ్మల్ని జబ్బుగా చేస్తుంది. మీరు ఒక రచయిత అయితే, నాకు టెక్నాలజీ అంతా అంత బాగా తెలీదు కనుక అది నాకు చిరాగ్గా ఉంటుంది, దాన్ని ఎలా సరిచేయాలో తెలీదు. అప్పుడు ఎవరో ఒకరికి ఫోన్ చేయాలి, ఇంటి వారిని కాదు, వాళ్ళకి మాత్రమే ఏమైనా తెలిసేది. సరే అప్పుడు వేరే ఎవరిని ఫోన్ చేస్తారు ఇక. అందుకని ఒకలా నా పరీక్షలో నిన్న ఫెయిల్ అయ్యాను. ఏదేమైతేనే అది సరైపోయింది. మా అబ్బాయి మంచి టెక్నీషియన్, అతను వచ్చి అంతా సరిచేశాడు. నేను అన్నాను, ఏం చేసావు? అతను, నీకు చెప్పకూడదు, ఎందుకంటే మళ్ళీ ఇదే జరిగితే ఫోన్ చేసి నన్ను సరిచేయమంటావు, నీకు గుర్తుండదు. సరే, మీలో ఎంతమంది అసహనంగా అయిపోతుంటారు చెప్పగలరా? చూడండి, మనకన్నీ వేగంగా చేసి పెట్టే టెక్నాలజీ అంటే ఇష్టం లేదంటారా? అయితే ఏమిటో తెలుసా, మనం అసహనంగా అయిపోతాం. ఒకవేళ ఓ 3 నిమిషాలు మంచి సెల్ ఫోన్ టవర్ లేని చోటు నుంచి డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి అంటే, ఒకవేళ మనకు మన ఫోన్లో 1-2 రోజులు లేకపోతే ఏమవుతుందో కూడా నాకు తెలియదు. బహుశా ప్రపంచమే ఆగిపోతుందేమో. కనుక నా నోటి నుంచి బయటకు వచ్చేదంతా పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ నాకు దేవుడు కావాలి. నాతో ఆయన డీల్ చేస్తూ ఉండడానికి, మార్చవలసిన వాటిని ఆయన నాకు చూపించడానికి. ఈ విషయం అనేది క్రీస్తులో మీరెవరని తెలుసుకోవడం గురించిందే. క్రీస్తులో మీరెవరని మీకు తెలిస్తే, అలాగే దేవుడు అలాంటి విషయాలను కేవలం మీ పట్ల ఆయనకున్న ప్రేమ వల్లనే చూపిస్తాడని అది ఎలా చెప్తుంది? ప్రకటన హెబ్రీ గ్రంథాల్లో ప్రభువు తాను ప్రేమించు వాణ్ణి శిక్షించును, కనుక ఆయన మన తప్పులను చెప్తాడంతే ప్రకటన చెప్తుంది, మనపై ఆయనకున్న గొప్ప ప్రేమను బట్టి. అప్పుడప్పుడు అనుకునేదాన్ని, నన్ను కొంచెం తక్కువగా ప్రేమిస్తున్నావా? చిన్న విషయం అంతే. అయితే క్రీస్తులో మీరెవరో తెలిస్తే, దేవుడు అలాంటిది ఏదైనా చూపించినప్పుడు నేరం మోపబడినట్లు ఉండక్కర్లేదు. సంతోషించండి, ఎందుకంటే ఆయన అలా చేస్తున్నది కేవలం మిమ్మల్ని ప్రేమిస్తున్నందునే అని, అది మీకు సహాయపడుతుందని. కమాన్, మీరు మరింత సంతోషంగా ఉండడానికి అది సహాయపడుతుంది, మరింత శాంతం కల వ్యక్తిగా ఉండడానికి. కనుక మీ నుంచి ఏది బయటకు వస్తుంది? కీర్తనలు 46:4-5 చెప్తుంది, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతను మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చల్లము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. దేవుడు ఆయన సంఘం మధ్యలో నివసిస్తాడు, ప్రతి ఒక్క విశ్వాసి మధ్యలోనూ వ్యక్తిగతంగా. అది తెలుసా, నిజంగా దానికంటే ముందుకెళ్తుంది. దాని గురించి ఆలోచిస్తే నిజమని తెలుస్తుంది. అయితే నేను ఎప్పటికీ దాని అర్థం పూర్తిగా ఏమిటో తెలుసుకోలేను. దేవుడు మనలో నివసించడానికి వచ్చాడు అని ఆయన అన్నప్పుడు మనం ఆయన గృహాలమని. మీకు అర్థమైందా? దేవుడు మీలో నివసిస్తున్నాడు. ఆయన శిష్యులకు చెప్పాడు, నేను మీకు వేరొక ఆదరణకర్తను అనుగ్రహిస్తాను, ఆయన మీతో ఉన్నాడు, అయితే ఇప్పుడు ఆయన మీలో నివసిస్తాడు, పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడు, మనం కానీ దాన్ని మనసులో ఉంచుకుంటే దేవుడు మనతోనే ఉన్నాడన్నది ఎల్ల వేళలా. ఆయన నుంచి ఏది దాచబడదని, ప్రతి మాటను ఆయన వింటాడని, ప్రతి కార్యాన్ని చూస్తాడని, బహుశా కేవలం బహుశా అది మనం ఇంకొంచెం మంచిగా ప్రవర్తించేలా చేయగలదేమో. ఆయన మన నుంచి ప్రవహించాలి. ప్రవహించినప్పుడు మనం సంతోషపరచబడతాం, అలానే ఇతరులు కూడా. ప్లీజ్ మీరు నా వద్ద ఉంటే నన్ను సంతోషపరచండి. థ్యాంక్ యూ. ప్రకటన 22:1 మరియు స్ఫటికము వలె మెరియనటి జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. మనం ఏది బయటకు వస్తుంది మన నుంచి అన్న దాని గురించి పట్టించుకోవాలి. మనకు వచ్చేదానికంటే మనం పాడిన పాటల్లో ఆశీర్వాదాల వెంట పడును, కానీ నీవు నా జీవితంలో కావాలన్న దాని గురించి చెప్పబడింది. మనం దేవునికి ఆశీర్వాదకరంగా ఉండడం గురించి ఎక్కువ పట్టించుకోవాలి మన ఆశీర్వాదాలను పొందడం కంటే. మన మనసుని ఇవ్వడం మీద పెట్టాలి, పొందడం మీద కాదు. ఆమేన్. చర్చిలో ఎవరూ కూడా నిజంగా క్రీస్తు వాళ్ళకి ఏం చేశాడన్నది అర్థం చేసుకుంటే వాళ్ళు నిజంగా ప్రజల గురించి కేర్ తీసుకుని ఎప్పుడు ఇవ్వడం గురించి మాట్లాడుకోవాలి. అదిగో అక్కడ ముగ్గురు ఉన్నారనుకుంటాను, ఉత్సాహపరుస్తూ. ఎవరైనా మీకు ఇవ్వడం మీద బోధించినప్పుడు మీరు అరవాలి, చప్పట్లు కొట్టాలి, ఉత్సాహపరచాలి. ఎందుకంటే చెప్పనా, మీలోని దురాశను స్వార్థాన్ని మీ నుంచి తీసివేసేంత వరకు ఇతరులకు ఇవ్వడం అంటే అది మీ చిత్త ప్రకారంగా చేసే పనిలా దాన్ని మొదలు పెట్టాలి. అయితే మీరు ఒక స్థితికి వస్తారు, అప్పుడు మీకు ఇవ్వడం నచ్చుతుంది, ఇవ్వడానికి చోట్లను వెతుకుతారు. కనుక ఎప్పుడూ ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అంతేకాని, ఇలా కాదు ఎవరైనా నన్ను ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఆశీర్వాదాలను ఇవ్వడంపై ఫోకస్ ఉంచండి. ఆశీర్వాదాన్ని పొందడంపై కాదు, డబ్బుల్ని ఇవ్వడం పొందడాన్ని కాదు, స్తుతుల్ని ఇవ్వడం ఎవరో మిమ్మల్ని పొగడ్డం కాదు. ఆమేన్. ఆదికాండం 26:15. అతని తండ్రి అయిన అబ్రహాము దినముల్లో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చి వేసిరి. మన్ను వేసి మనం దాన్ని మురికి అని అంటాం. మన లోకాన్ని మన జీవితాలకు బయట ఉంచి దేవునితో నిండి ఉంటే ఆత్మికంగా మనం బలంగా ఉండగలం. సాతాను నిరంతరం మన బావుల్లో మురికిని వేయడానికి ట్రై చేస్తాడు. మీ బావులను పూడ్చివేయడం అంటే ఓటమే. ఇస్రాయేల్ కూడా తమ శత్రువుల బావులను పూడ్చివేయడానికి ట్రై చేసింది. వాళ్ళ శత్రువులు వారి బావులను పూడ్చివేయడానికి కాకుండా వాళ్ళ శత్రువుల బావులను పూడ్చివేయడానికి కూడా ఖచ్చితంగా దాని అర్థం ఓటమేనని వారికి తెలుసు. కనుక మొదటిది, అసలైతే వాళ్ళు వాళ్ళ బావుల్లో బండలను కూడా విసిరేస్తారు. కొన్నిసార్లు అయితే వాళ్ళు వాళ్ళ నేలను కూడా రాళ్లతో కప్పివేశారు. అందులో ఏమీ పండకుండా. పాత నిబంధనలో ప్రజలను వాళ్ళు చంపని విధానాల్లో ఒకటి చనిపోయేంత వరకు రాళ్లతో కొట్టడం. కనుక మనం మన బావిలోనికి అపవాది విసరాలనుకునే రాళ్లను గురించి మాట్లాడుకుందాం. ముందుగా మాట్లాడుకోబోయేది అవిధేయత రాయి. అవిధేయత. ఇప్పుడు మీకు ఇది అవసరం లేకపోవచ్చు నాకు తెలుసు, కానీ బస్ ఎవరికైనా ఈ మంచి సందేశం గురించి మీరు చెప్పవచ్చు. అలాగే నాకు తెలుసు మీకు రేపటి సందేశం అవసరం ఉండదని. బహుశా నేను దాని గురించి ఈరోజే చెప్పకూడదు, అయితే మీకు అది అవసరం లేదని అనుకుంటే నాకు కావాలి. రేపు ఉదయం స్వార్థంను గురించి బోధిస్తాను. ఎందుకంటే సంతోషంగా ఉండే అదే సమయంలో స్వార్థంగా ఉండలేరు. కనుక మీకు తెలిసిన స్వార్థంగా ఉండే ప్రతి క్రిస్టియన్ని వెతికి వారిని మీతో పాటు తీసుకుని రండి. సరే, ముందుకు సాగుదాం. మనం అవిధేయులమయ్యేలా అపవాదం చేస్తాడు. నది విధేయత లేకుంటే ప్రవహించదు. నేను చెప్తున్నాను మనం వినవలసిన ముఖ్యమైన సందేశాల్లో ఇది ఒకటి. ఈ సమయంలో ప్రపంచ చరిత్రలో మనం ఎంతో చీకటి చీకటి నిండిన అంధకారపు చోట్లో నివసిస్తున్నాం. అది రోజురోజుకి మరింత చీకటి అవుతుంది. అది మరింతగా అలా అవడానికి ఉన్న కారణాల్లో ఒకటి, మరింత ఎక్కువ మంది క్రిస్టియన్ల వెలుగు మందగించిపోయింది. అసలు వెలుగుతున్నాయా అన్నంతగా. ఆమేన్. యెషయా 48:18, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము, నది వలను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. యాంప్లిఫైడ్ చెప్తుంది, ఓ నీవు కానీ నా ఆజ్ఞలను విని ఉంటే అప్పుడు మీ శాంతి మరియు మీ అభివృద్ధి నది వలె ప్రవహిస్తూ ఉండేది. మీరు విన్నారా? మీరు కానీ నా ఆజ్ఞలను విని ఉండిన ఎడల మీ శాంతి సమాధానము మీ అభివృద్ధి ప్రవహించినది వలె ఉండేది. సామెతల 31 మీద నేను ఒక పుస్తకాన్ని వ్రాసిన తర్వాత ఎంతో సంతోషంగా ఉంది వ్రాసినందుకు, ఎందుకంటే అది నాలో ఎంతగానో బలపడింది. బైబిల్ మనకిచ్చే సందేశం నిజంగా ఆరంభం నుంచి అంతం వరకు నేను చెప్పింది చేయండి మీకు గొప్ప జీవితం ఉంటుంది. బుద్ధిహీనులా ప్రవర్తించి నేను చెప్పింది చేయకుంటే పాపం తీసుకురాగలిగిన ప్రతి ఒక్క దుఃఖమును పొందుతారు. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచితే నీవును నీ సంతానమును బ్రతుకునట్లును జీవమును కోరుకుంటా. మిమ్మల్ని అడుగుతున్నాను, వేడుకుంటున్నాను, మీ భావాల ప్రకారంగా ఏం చేస్తున్నారో చేయడం లేదో అన్న దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టమని అందరూ చేస్తున్నది చూసి మీరు అదే చేయకండి. మీ మనసుని అనుసరించి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడండి. చూడండి, ఒకవేళ మీరు ఒక్కరే ఒక క్రైస్తవునిలా జీవించడానికి ట్రై చేస్తున్నారని తెలిస్తే, చూడండి కొన్నిసార్లు మీరు ఒక్కరే నిజమైన క్రైస్తవులా ప్రవర్తిస్తారు. ఒకవేళ చాలామంది క్రైస్తవులు మీతో సహవాసం నుంచి దూరం అయిపోయినా, ఎంతమంది అనుకుంటారు ఫ్రెండ్స్ని ఉంచుకోవడానికి ఎక్కువగా రాజీ పడతామని? ఏంటో తెలుసా, ఏదేమైనా వాళ్ళంతగా మీ గురించి కేర్ చేయరు నిజం తెలుసుకోవాలంటే. ఆశ్చర్యం, ఎంతమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటారు వాళ్ళు ప్రేమించిన వారిని తమ జీవితంలో ఉంచుకోవడానికి. అయితే వాళ్ళు మాత్రం మీపై అధికారం చేసి మానిపులేట్ చేస్తారు. నిజంగా వారి అవసరం వచ్చినప్పుడు మీ ప్రక్కన అసలు ఉండనే ఉండరు. దేవుణ్ణి అనుసరించండి, ఆయన ఎన్నడూ మిమ్మల్ని విడవడు, ఎడబాయడు. ఆయన ఒక సహోదరుడి కంటే సన్నిహితంగా మీతో ఉంటాడు. నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలను నీ నీతి సముద్ర తరంగముల వలను ఉండును. మనం విధేయతగా ఉన్నప్పుడు దేవుడు మన కొరకు మన శత్రువులను ఓడిస్తాడు. తెలుసా, మనం ఈ వచనాన్ని చెప్తాం, మనం ఈ వచనంలోని సగమే చెప్తాం. 4:8, అపవాదిని ఎదిరించుడి వాడు పారిపోను, అది చెప్పేది అది కాదు. చెప్తుంది దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు పారిపోతాడు. మనకు అపవాదిని ఎదిరించడానికి ఆత్మిక శక్తి లేదు. ఒకవేళ ముందుగా మనం దేవునికి లోబడి ఉండకుండా ఉంటే మీకు శక్తి వచ్చేది అక్కడి నుంచి. నాకీ సందేశం ఇష్టం, మీకు ఈ సందేశం నచ్చిందా? నిర్గమ 23:22, నీవాయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినై ఉందును. వావ్, దేవుడు నా శత్రువుకు శత్రువుగా ఉండాలంటాను. విధేయత చూపితే ఆశీర్వదించబడతాం, చూపకుంటే ఆశీర్వదించబడం. తెలుసా, ఈనాడు ప్రజలు అంటారు కొత్త నిబంధన క్రింద దేవుడు ఆశీర్వదించుడు అని, దేవుడు మిమ్మల్ని శపించుడు. ఆయన అలాంటి దేవుడు కాడు. ఏదేమైనా దేవుడు మనల్ని శపించుడు, అది మనకు మనం చేసుకుంటాం. ఆయనన్నాడు, మీ ముందు ఆశీర్వాదము శాపము ఉన్నాయి. నేను చెప్పింది మీరు చేస్తే ఆశీర్వదించబడతారు, ఒకవేళ చేయకుంటే శపించబడతారు. అయితే ఆయన శపిస్తున్నట్లు ఎన్నడూ చెప్పదు. ఆ ఎంపిక మన ఇష్టమే, మనంగా దాన్ని మన పైకి తెచ్చుకుంటాం. మీకు జరిగిన ప్రతి చెడు విషయం లేదా ప్రతి చిన్న కష్టమైనా మీ తప్పే అని అనడం లేదు. నేను చెప్పేది అది కాదు, అపవాది బ్రతికే ఉన్నాడు, ఈ భూమి మీద ఉన్నాడు, విషయాలు జరుగుతాయి.
జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.